Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే అన్నపూర్ణ గారి కథా కదంబం కార్యక్రమం జూలై 25, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కథా కదంబం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే శ్రీదేవి అన్నపూర్ణ కనుమూరి. ఈరోజు కార్యక్రమంలో మనం వినబోయే మొదటి కథ శ్రీమతి నిడదవోలు మాలతి గారు రాసిన కొనే మనిషి. ఈ కథ 20వ శతాబ్దపు అమెరికా తెలుగు కథల్లో ప్రచురించబడింది. ప్రముఖ రచయిత్రి, భాషా ప్రేమికురాలు, ప్రకృతి ప్రేమికురాలు అయిన శ్రీమతి నిడదవోలు మాలతి గారు రాసిన కొనే మనిషి కథ వినండి. మరి చిన్నప్ప అక్క కామాక్షికి పెద్ద ఉత్తరం రాశాడు. అక్కని, మేనల్లుడు వెంకట్రామ్ని అమెరికా రమ్మని. వట్టి కబుర్లు కాదు, వాళ్ళకి టిక్కెట్ కూడా కొని పంపించాడు. కామాక్షి ఉప్పొంగిపోయింది. తన చేతుల మీదుగా పెంచి పెద్ద చేసిన చిన్ని తమ్ముడు ప్రయోజకుడై అమెరికాలో పెద్ద ఉద్యోగం సంపాదించడమే కాక పాతకాలపు అభిమానాలు అలాగే నిలబెట్టుకున్నాడు. అమెరికా వెళ్తున్నావటే? నిజంగా అమెరికాయే? అబ్బో, నువ్వా అమెరికాకా? ఎందుకు? ప్రశ్నల వర్షం. కామాక్షికి ఊపిరాడడం లేదు. ఇహ కొడుకు సంగతి సరే సరే. చుట్టాలు, పక్కాలు, స్నేహితులు, తెమ్మన్న వస్తువుల జాబితా హనుమంతుడి తోకలా పెరిగిపోతోంది. చిన్నప్ప వాళ్లను తీసుకురావడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. న్యూయార్క్లో మారాల్సొచ్చింది, నువ్వక్కడికి వస్తావనుకున్నాను అంది కామాక్షి ఒకంద కించపడుతూ. వద్దామనే అనుకున్నాను, ఆఫీస్లో పని వల్ల పడలేదు. దేవికి కూడా పని, ఆఫీస్లో ఊపిరాటం లేదు. లేకపోతే 2000 పెట్టి టిక్కెట్లు కొన్నవాణ్ణి మరో 200కి వినదీస్తానా? చిన్నప్ప సన్నగా నవ్వాడు. అదేమంత పెద్ద విషయం కాదనిపించేలా. అంతేలే అంది కామాక్షి. అయినా వెంకట్రామ్ ఆ మాత్రం చూసుకోలేడా అని కూడా లే. ఎందుకు చూడలేను? నేనే కదా అక్కడ అన్నీ కనుక్కుని చేసింది అన్నాడు వెంకట్రామ్ చిరుకోపంతో. అతనికి తల్లి మాటలు మహా అవమానంగా తోచాయి. చిన్నప్ప వెళ్ళి కారు తీసుకొచ్చాడు. సూట్ కేసులు వెనుక ట్రంకులో పడేసి కామాక్షి వెంకట్రామ్ కారెక్కేక మళ్లీ మాటలు మొదలుపెట్టాడు. అయితే కాలేజీలో చేరుతున్నావు అన్నమాట, ఏమిటి నీ మేజరు? ఈ అమెరికన్ ఇంగ్లీషు వెంకట్రామ్కి ఇంకా కొత్త. 2 నిమిషాలు ఆలోచించి ఇంకా ఏమీ అనుకోలేదు అన్నాడు తటస్థంగా. చిన్నప్ప అని చప్పరించి, చూసావా, ఇదే మన వాళ్ళతో వచ్చిన చిక్కు. అందుకే మనం ఇంత వెనకబడి ఉన్నాం. జనం చిన్నప్పటి నుంచి సొంత ఆలోచనలు, అభిప్రాయాలు ఏర్పరచుకోవడం నేర్చుకోవాలి. ఇక్కడ చూడు, ఉగ్గుపాలతోనే నేర్పుతారు అలాంటివి. ఇంతెందుకు? కాలేజీకి జీతం కట్టాలి, డబ్బు ఇవ్వమని తల్లిదండ్రుల్ని అడిగే కుర్రాడు ఇక్కడ మచ్చుకైనా కనిపించడు తెలుసా? వెంకట్రామ్ జీతం కట్టడానికి తల్లిని డబ్బు అడగక్కర్లేకపోతే ఎలా ఉంటుందో ఊహించుకుంటున్నాడు. ఏమాటకామాటే చెప్పాలే, పిల్లలకి చిన్నప్పటి నుంచే అలవాటైన ఈ స్వాతంత్రం మూలంగా అభిమానాలు దూరం అయిపోతాయి కూడాను. మనలాగా ప్రేమలు, అభిమానాలు అంటూ తాపత్రయపడరు. నిజానికి ఇక్కడ చాలామంది ఆశ్చర్యపోయారు తెలుసా, నేను మీకు టిక్కెట్లు కొన్నానంటే? చిన్నప్ప తేలిగ్గా నవ్వాడు. కామాక్షి తమ్ముడు ఇంకా ప్రేమాభిమానాల గురించి మాట్లాడుతున్నందుకు ఆనందించింది. దేవి ఇంట్లో లేదు. వాళ్ళింటికొచ్చేసరికి ఓ చిన్న నోట్ పెట్టింది. ఉప్మా ఫ్రిజ్లో ఉందని, కాఫీ ఫ్లాస్క్లో ఉందని. శనివారం కూడా పనేనా అంది కామాక్షి. మరేంటనుకున్నావు? ఇండియాలో అందరూ మేము ఇక్కడ ఏదో కుప్పలు కుప్పలు సంపాదించేస్తున్నాం అనుకుంటారు. కానీ దానికోసం ఎంత చాకరీ చేస్తామో తెలీదు. అసలు మన దేశంలో చూడు, తీరిగ్గా 9 గంటలకు వస్తారు కాళ్ళు ఈడ్చుకుంటూ, 10:30కి కాఫీకి పోతారు. 3 వంతుల కాలం టీ బ్రేకులు, లంచ్ బ్రేకులే అక్కడ. మిగతా టైంలో కాళ్ళు చాపుకుని నిద్రపోతారు. దేశం బాగుపడమంటే ఎలా బాగుపడుతుంది? తలుచుకుంటే నాకు కడుపు మండిపోతుందనుకో. మనకి కావలసినంత తెలివితేటలున్నాయి. ఇక్కడ చేసిన దానిలో సగం అక్కడ చేయమను, వీళ్ళకంటే 2 నింతలు బాగుంటాం. మన వాళ్ళందరూ నేను ఇండియా వచ్చేయలేదని తెప్పుతారు. వచ్చి ఏం చేస్తాను? నా విద్య వినియోగించుకోగల ఆఫీసే లేదక్కడ. కామాక్షికి అయోమయంగా ఉంది. మన దేశంలో పనికొచ్చే చదువే నువ్వెందుకు చదవలేదు? ప్రతివాడు అడిగే మరో చచ్చు ప్రశ్న ఇది. నిన్ననడం లేదులే, ఎంతసేపు చదివిందే చదివి చేసిందే చేసి దొరికిన గంజినీళ్లతోనే సరిపెట్టుకుపోతుంటే మనకు అభివృద్ధి ఎలా సాధ్యం? నా మాటే తీసుకో. ఓ 10 ఏళ్లపాటు ఇక్కడ పనిచేసి 1 కోటి రూపాయలు సంపాదించి తెస్తాననుకో, అప్పుడు అక్కడ ఓ కంపెనీ మొదలుపెట్టి మరో 4 నాలాగే తయారు చేస్తే అది పురోభివృద్ధి, అవునా కాదా? చిన్నప్ప వాళ్ల లగేజీ తీసుకెళ్లి మేడ మీద గెస్ట్ రూంలో పెట్టాడు. కామాక్షి వెంకట్రామ్ కార్పెట్ మాసిపోతుందేమో అన్నట్లు నెమ్మదిగా అడుగులేస్తూ అతని వెనకే మెట్లెక్కారు. చిన్నప్ప వాళ్ళకి బాత్రూమ్ చూపించి కిందికి వచ్చాడు, బల్ల మీద ప్లేట్లు అవి అమర్చడానికి. కామాక్షి వెంకట్రామ్ త్వరగానే బట్టలు మార్చుకుని కిందికి వచ్చారు. చిన్నప్ప వాళ్ళని చూస్తూనే మహోత్సాహంతో తన భార్య చేసిన అరేంజ్మెంట్లు చెప్పాడు. చూడు, మీ మరదలు మన వంటలు, ఆచారాలు, బట్టలు అంటే మహా ఇష్టపడుతుంది. మడి కట్టుకుని వంట చేస్తుంది తెలుసా? అదేలే, లేవగానే శుభ్రంగా స్నానం చేసి బట్టలు మార్చుకుని కానీ వంటింట్లో అడుగెట్టదు. అటు చూడు వెంకటేశ్వరుడి పటం, అదేదో ఆ పద్యాలు కూడా చదువుతుంది. ఏమిటది? తవ సుప్రభాతం అని వస్తుంది. అది ఈ ఉప్మా తనే చేసింది. రోజు వంట చేయడానికి టైం ఉండదు, అంచేత వారానికి మారు చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది. అది ఇక్కడి వాళ్ల తెలివితేటలు. టైం లాభసాటిగా వాడుకోవటం వేళ్ల తర్వాతే ఎవరైనా. అంతేలే అంది కామాక్షి. చప్పగా చల్లారిపోయిన వంటకాలు తిరిగి వెచ్చబెట్టుకోవడంలో గల రుచిని తొలిసారిగా అనుభవిస్తూ. చిన్నప్ప కొంచెం బ్లాక్ కాఫీ తన కప్పులో పోసుకున్నాడు. వాళ్ళిద్దరికీ పంచదార పాలు పోశాడు. వెంకట్రామ్ ఎలాగో సగం తాగాడు, కానీ కామాక్షి ఓ చుక్క రుచి చూసి పక్కన పెట్టేసింది. చిన్నప్ప నవ్వాడు. బాగులేకపోతే తాగక్కర్లేదులే, ఇండియాలో ఫిల్టర్ కాఫీలా ఉండదిక్కడ. నాకు కూడా కొన్నాళ్ళు పట్టింది అలవాటు పట్టడానికి. మొదట్లో నాకు కూడా ప్రాణాంతకంగా ఉండేది. ఎవరైనా మంచి కాఫీ ఇస్తానంటే వాళ్ల కాళ్ల మీద పడటానికి కూడా సిద్ధం అనుకో. కానీ ఒక మాట ఒప్పుకు తీరాలి, ఆరోగ్యం దృష్ట్యా ఇదే మంచిది. పైచ్యం చేయటం, కళ్ళు తిరగడం లాంటివి ఉండవు. పైగా కడుక్కోవడానికి అన్ని గిన్నెలు ఉండవు. చెప్పాను కదా, పని సులువులు వేళ్ల తర్వాతే. అది నాకు నచ్చే విషయం. సరే, మీరిద్దరూ వెళ్ళి పడుకోండి. కామాక్షి తన ప్లేటు కప్పు పట్టుకులేచింది. చిన్నప్ప గబుక్కున ఆవిడ చేతిలోంచి అందుకున్నాడవి. నువ్వేం చెయ్యక్కర్లేదులే, ఇక్కడ నేను చూస్తాను చిరునవ్వుతో అన్నాడు. ఇక్కడ గిన్నెలు కడగడం అంటే ఇండియాలోలాగా చీరకుచ్చెళ్ళి ఎగ్గట్టి చింతపండు ఇసుక వేసి తోవడంలా కాదు కదా. కాస్త తొలిచి డిష్ వాషర్లో పడేస్తే అవే క్లీన్ అయిపోతాయి. మన వంటలకి కొంచెం కష్టం అనుకో, గిన్నెలు మనుషులు కూడా మసైపోతే తప్ప పూర్తవ్వదు మన వంట. అంతేకాదు కూరలు, అందులో విటమిన్లు కూడా మసైపోవాలి. పోనీ, కానీ మీరు కొంచెం సేపు పడుకోండి, నేను శామీని అలా తిప్పి తీసుకొస్తాను. రాత్రి ఒక ఫ్రెండ్ భోజనానికి పిలిచాడు, పాట్లక్ అంటే అందరూ తలో డిష్యు తీసుకొస్తారు. దేవి వడలు చేస్తుంది. అలా చేస్తే ఆ ఇల్లాలొక్కరే హోనం అయిపోక్కర్లేదు కదా. కామాక్షి వెంకట్రామ్ సోఫాలో పడి నిద్రపోయారు చిన్నప్ప మాట్లాడుతుండగానే. చిన్నప్ప వాళ్ళని లేపి పైకి పంపడమా ఊరుకోవడమా అని ఓ నిమిషం ఆలోచించి వాళ్ల మొహాలు చూసి పడుకోనీలే అని ఊరుకున్నాడు. శామీతో ఇవాళ బయటికి వెళ్ళటానికి వీలుండదని చెప్పాడు. ఇంటి ముందే ఆడుకోమని, జాగ్రత్తగా ఉండమని, అటూ ఇటూ పరిగెత్తకూడదని, బట్టలు మాపుకోకూడదని, 1 గంటలో ఇంట్లోకి వచ్చేయాలని. కామాక్షి వెంకు నిద్రలేచేసరికి 5 అయింది. మొహం కడుక్కుని బట్టలు మార్చుకున్నారు. అప్పటికి దేవి కూడా వచ్చింది. ఆవిడ ఆకుపచ్చ చీర కట్టుకుని మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుని నుదుట తిలకంతో, బంగారు దుద్దులతో, చేతికి గాజులతో చూడ చక్కగా ముస్తాబయింది, అమెరికన్ డైమండ్లా మెరిసిపోతూ. అదిగో మీ మరదలు అంటూ చిన్నప్ప ఉప్పొంగిపోతూ పరిచయం చేశాడు. అచ్చు పోతపోసిన తెలుగుపడుచులా లేదు. దేవి అనబడుతున్న డెబ్బీ వైపు చూసి చిన్నగా నవ్వింది కామాక్షి. వెంకట్రామ్ ఆవిడ వైపు పట్టలేని కౌతుకంతో చూడసాగాడు. నమస్తే అంది దేవి. కామాక్షి తలూపింది మందహాసంతో. చిన్నప్ప మహా గర్వపడిపోయాడు. శామీ తండ్రి మాట ప్రకారం ఒకే ఒక గంటలో లోపలికి వచ్చేశాడు. వాడు పరిగెట్టలేదు, బట్టలు మాపుకోలేదు, తల చెరుపుకోలేదు. ఇప్పుడొక చిన్న విరామం తీసుకుందామండి.
అబ్బా, ఎంత భయంకరంగా విడిపోయాం,
ఎంత ఆనందంగా కలుసుకున్నాం.
కాదు నిన్నే రమ్మని పిలువా, ఏరరావేలా ఇంకా సిగ్గునే కేలా.
ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా, నన్నే తెలుపమంటావా.
తెలికాడు నిన్నే రమ్మని పిలువా, ఏరరావేలా ఇంకా సిగ్గునే కేలా. తెలికాడు నిన్నే రమ్మని పిలువా, ఏరరావేలా ఇంకా సిగ్గునే కేలా. తెలికాడు నిన్నే రమ్మని పిలువా, ఏరరావేలా ఇంకా సిగ్గునే కేలా.
నమస్కారం అండి, నేను రఘు కుంచే. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నది పెద్దల వచనం. అటువంటి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపటమ్మ అయిన ఆ జగన్మాత యొక్క అపారమైన దయని, శక్తి పరాక్రమాలని, అనితర దుర్లభమైన ఆమె మహోజ్వల సౌందర్యాన్ని ఆదిశంకరులు ఎంత అందంగా వర్ణించారో మీ ముందర ఉంచబోతున్న నేను, అంటే కొటికలపూడి గౌరీపద్మిని, మీకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం శంకర సౌందర్యలహరి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు ఉదయం 11 నుండి 11:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదా. వింటూనే ఉండండి మైండ్ మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం. బేబీ సిట్టర్ వచ్చిన తర్వాత పిల్లాడిని అప్పగించి పార్టీకి బయలుదేరారు. కామాక్షి, వెంకట్రామ్ వెనక సీట్లో కూర్చున్నారు. చిన్నప్ప కారు తలుపు తెరిచాడు దేవికి. దేవి డ్రైవ్ చేసింది. పార్టీలో జనం అంతా గొడవ గొడవగా అనిపించింది కామాక్షికి, వెంకట్రామ్కి. ఆ తిండి వాళ్ళకి ఎక్కలేదు. వెంకట్రామ్ ఓ ముక్క కొరికాడు, కానీ కామాక్షికి అస్సలు కొరుకుడు పడలేదు. ఆఖరికి దేవి చేసిన వడలు కూడా. మహా సంబరపడిపోతూ ఆ వంటకాలు తింటున్న చిన్నప్పని ఆశ్చర్యంగా చూడసాగింది కామాక్షి. పూర్వం పళ్ళెం విసిరి కొట్టేవాడు, ఏమాత్రం తేడా వచ్చినా. ఆ చిన్నప్పేనా ఇతగాడు? జనం క్రమంగా చిన్న చిన్న గుంపులుగా విడిపోయారు. కొందరు పానీయాలు పుచ్చుకు నిలబడ్డారు, కొందరు కబుర్లలో పడ్డారు, మరికొందరు రెండూ చేస్తున్నారు. ఒకళ్ళిద్దరూ కామాక్షికి, వెంకట్రామ్కి కూడా డ్రింకులు ఆఫర్ చేశారు. వాళ్ళిద్దరూ తమకి అలవాటు లేదని తెలియచేశారు. అసలు తాగని వారిని కొందరిని చూసి ఆశ్చర్యపడింది కామాక్షి. బీర్ తీసుకోవాయి, పర్వాలేదు, అది ఒట్టి బార్లీ నీళ్లే, ఆరోగ్యం కూడాను అన్నాడు చిన్నప్ప వెంకట్రామ్తో మేళమాడుతూ. చాలే, నువ్వు చెడింది కాక వాణ్ణి కూడానా అంది కామాక్షి చిరాగ్గా. నువ్వక్కడే పొరపడుతున్నావు, చుట్టూ చూడు, వీళ్ళంతా చెడిపోయిన వాళ్లేనా? అన్ని పానీయాల్లాగే ఇది ఒక పానీయం. నిజానికి ఇది ఒట్టి నీళ్లే, మన ఇండియాలో బీర్తో పోలిస్తే. అఫ్కోర్స్ ఇక్కడ తాగుబోతులు లేరన్ను, అది వేరే కదా. అది పోని, ఇక్కడ యువతరాన్ని చూడు. వీళ్ళలో చాలామంది మన వెంకట్రామ్ ఈడువాళ్లే. ఒక్కొక్కళ్ళు వాడిలాంటి వాళ్ళని నలుగురిని పట్టుకుని తన్నగలరు. ఏదో ఒక పని చేసుకుని సంపాదించుకుంటూ చదువుకుంటున్నారు. వాళ్ళకేమిష్టమో, ఏం చదువుతారో, ఏం ఉద్యోగాలు చేస్తారో అన్నీ వాళ్లకు వాళ్లే నిర్ణయించుకుంటారు. మన దేశంలోలా కాదు. అక్కడ తల్లి డాక్టర్ అంటే డాక్టరు, తండ్రి లాయర్ అంటే లాయరు, తాత మరేదో అంటే అది. చిన్నప్ప విసిగేసినట్లు ఆపేశాడు. గదిలో ఎవరో ఓ మూల నుంచి అతనికి చెయ్యి ఊపారు. ఎక్స్క్యూజ్ మీ అంటూ అతనటు వెళ్ళాడు. ఇంటికి తిరిగి వస్తూ చిన్నప్ప ఇందాక సకంలో వదిలేసిన ఉపన్యాసం మళ్లీ ఎత్తుకున్నాడు. ఆ గళచొక్కా కుర్రాన్ని చూసావా? అతని పేరు టిమ్. కొన్నాళ్లు గ్రీక్ చదివాడు, తర్వాత బాటనీ చదివాడు, ఇప్పుడు చరిత్ర మొదలుపెట్టాడు. ఏదో ఫోటోషాప్లో పనిచేస్తున్నాడు, పేపర్లు అమ్ముతాడు. ఒక మాట చెప్తాను విను, కావాలంటే మన వెంకటరాముడు కూడా ఇక్కడే ఉండి చదువుకోవచ్చు. ఏడాది తిరిగేసరికి తన చదువుకే కాకుండా నీకు కూడా పదో పరకు పంపగలుగుతాడు. కామాక్షి త్రుళ్ళిపడింది. వెంకటరాముడు ఉలిక్కిపడ్డాడు. చిన్నప్ప అదేమీ గమనించినట్టు చెప్పుకుపోసాగాడు. అంటే వెంకట్రామనే కాదు, ఊరికే ఉదాహరణకు చెప్పానంతే. వాణ్ణి పంపిస్తే నీకు ఇబ్బంది కాదు, అలాగని నువ్వు ఇక్కడ ఉండిపోనులేవు, ఈ పద్ధతులకు నువ్వు తట్టుకోలేవు. ఇంత పెద్ద మార్పు, ఈ వంటలు, ఈ తిళ్ళు, ఈ చలి నీకు ఈ జన్మలో అలవాటవ్వు. ఓహ్ సారీ, ఏమిటి మాట్లాడుతున్నది? అదే, స్వశక్తి మీద ఆధారపడి బతకటం, అది నాకు నిజంగా నచ్చింది. ఇక్కడ మన దేశంలో ఒక్కడి సంపాదన మీద 10 మంది పడి తింటారు, ఇక్కడ అది చెల్లదు. అంటే నేను మన సాంప్రదాయాలను తీసిపారేస్తున్నాను అనుకోకు, నన్ను ముక్కలు ముక్కలుగా నరికినా ఇదంతా నువ్వు పెట్టిన భిక్షేనన్న సంగతి మర్చిపోను. అది మనసులో పెట్టుకునే చెప్తున్నాను. నువ్వు వెంకట్రామ్ కావాలంటేనే ఇక్కడ పెట్టుకుని చదివిస్తాను. కష్టం సుఖం అని చూడను, దేవి కూడా మన వరసే. ఇటువంటి విషయాల్లో మా ఇద్దరికీ ఒక్కలాంటి ఆలోచనలే. సరేలే, అది అలా ఉంచు. ఇక్కడ వారి ఇండివిజువాలిటీ గురించి మా డైరెక్టర్ ఉన్నాడు చూడు, స్వయంగా తన చేతులతో తనే గ్యారేజ్ కట్టుకున్నాడు. అదేదో పనివాళ్ళని పెట్టి కట్టించుకోలేక కాదు, తన చేతులతో తను కట్టుకోవడంలో ఉన్న ఆనందం కోసం, తృప్తి కోసం. అలాగే మరో డాక్టరు కోటీశ్వరుడు, తన ఇంటికి కావలసిన ఫర్నిచర్ అంతా తనే చేసుకున్నాడు. చిన్నప్ప ఒక నిమిషం ఆగాడు ఏదో ఆలోచిస్తున్నట్టు. నిజానికి దేవియే అంది ఒకటి రెండుసార్లు మన వెంకట్రామ్ని ఇక్కడ ఉంచుకుని చదివిద్దాం అని. చాకులాంటి కుర్రాడని నేనే చెప్పాలే, కానీ బహుశా నీకు నచ్చదేమో. నాకు తెలుసులే అందులో కష్టం, పైగా నేను చెడింది చాలదు అన్నాడు ఎత్తిపడుస్తున్నట్లు. చాలే అంది కామాక్షి. ఆవిడ నొచ్చుకుందో మెచ్చుకుంటోందో అర్థం కాలేదు అతనికి. సమాధానంగా అన్నాడు, ఒక్క మాట మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇక్కడి సౌఖ్యాలు ఇక్కడివి, అక్కడి సౌఖ్యాలు అక్కడివి. అక్కడ 2 రూపాయలు పారేస్తే చాకలాడు బట్టలు శుభ్రంగా ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసి తీసుకొస్తాడు. ఇక్కడైతే మనమే తీసుకెళ్ళి ల్యాండ్ రోమాట్లో ఇవ్వడానికి కూడా 5 డాలర్లు తగలేయాలి. అంచేత ఎవరికి వారు ఆలోచించుకోవాలి తమకేది ముఖ్యమో. నా మటుకు నేను ఎన్నోసార్లు అనుకున్నాను ఇండియా వచ్చేద్దామని. వస్తానేమో కూడా కొంతకాలం అయిన తర్వాత, తగినంత డబ్బు అనుభవము సంపాదించాక. అప్పుడు నేను నాకు తగిన ఓ కంపెనీ ఓపెన్ చేయొచ్చు, నాలాంటి వాళ్ళని మరో 10 మందిని ట్రైన్ చేయొచ్చు. అది నా ప్లాన్. జరుగుతుందనే నా ఆశ. రాను రాను ఇంగ్లీష్ మాటలు వచ్చేస్తున్నాయి ఎంత జాగ్రత్తగా మాట్లాడినా. ఇంతలో ఇల్లొచ్చింది. చిన్నప్ప మాటలాపి కారాపాడు. ఆ రాత్రి కామాక్షి వెంకట్రాముడు గెస్ట్ రూంలో తీవ్రంగా హోరాహోరీ వాదించుకుంటుండగా, అదే సమయంలో మాస్టర్ బెడ్రూంలో చిన్నప్పకి దేవికి మధ్య సంభాషణ ఈ విధంగా సాగింది. ఏమైంది? కొనేసినట్టే. ఆవిడ కూడానా? ఎందుకు? మనం అనుకున్నది వాడక్కడ గురించే కదా. అవును, నెలకి 100 డాలర్లు కలిసి వస్తాయి, ఖర్చులు పోను. ఇదండి కథ. నిడదవోలు మాలతీ గారు రాసిన కొనే మనిషి అనే ఈ కథ చాలా బాగుంది కదండి. ఇప్పుడు మనం మరో మంచి కథ విందాం. కథ పేరు పరిహసించకు చెల్లెలా. చెన్నూరి సుదర్శన గారు రాసిన పరిహసించకు చెల్లెలా అనే కథ ఇప్పుడు వినండి. ఆఫీస్ నుండి రావడం కాస్త ఆలస్యమైంది. డోర్ బెల్ కొట్టాను, తెరుచుకోలేదు. కాసేపాగి మళ్ళీ కొట్టాను, తెరుచుకోలేదు. టక్కున గుర్తొచ్చింది ఆ రోజు శనివారం, వసంతనగర్లో సంత. నా శ్రీమతి సంతకు వెళ్ళి ఉంటుందనుకున్నాను. అయినా పెందరాళి వెళ్ళి జెమినీ టీవీలో సీరియల్స్ ఆరంభానికి ముందే వచ్చి ఉండాలి. పొరపాటున మిస్ అయిన ఎపిసోడ్ను తిరిగి మినీప్యాడ్లో చూస్తే గాని ప్రశాంతంగా నిద్రపోదు. అలాంటి సుమతి సంతకెళ్ళి ఇంకా రాకపోవడమా? నా మనసు ఏదో కీడును శంకించింది. చిచ్చి, ప్రతి చిన్న విషయానికి ఇంతగా ఆందోళన పడితే ఎలా అని నా మనసుకు నేనే సర్ది చెప్పుకున్నాను. అయినా మనసు కుదుటపట్టం లేదు. ఈ అలవాటు నాకు బాల్యం నుండి ఉంది. ఎదుటివారి బాధను చూసి తట్టుకోలేను, గిలగిలలాడిపోతాను. నాటకాల్లో కానీ సినిమాల్లో కానీ ఒకరినొకరు కొట్టుకున్నా చంపుకున్నా ఆ దృశ్యాలు చూసి బిగ్గరగా ఏడ్చేవాణ్ణి. నా ఏడుపులు పెడబొబ్బులు చూసి పక్కనున్న ప్రేక్షకులు నన్ను సముదాయించేవారు. ఒకసారి ఒక నాటకంలో ఒకడు చనిపోయిన సంఘటన తరువాత నన్ను తెర వెనుకకు తీసుకెళ్ళి చనిపోయిన వ్యక్తిని చూపించాడు మా నాన్న. అతడు, బాబు అంతా ఉత్తినే ళ్ళ, నేను చావలేదు చూడు అంటూ మూతి సున్నాల చుట్టి నన్ను ముద్దాడు వస్తుంటే నేను భయంతో కంపించిపోయి నాన్న వెనకాల దాక్కున్నాను. వీధుల్లో ఎవరైనా కొట్టుకున్నా తిట్టుకున్నా నేను భరించలేకపోయేవాణ్ణి. నేను వారితో పాటుగా ఏడ్చేవాణ్ణి. నన్ను చూసి మా ఇంట్లో మా అమ్మ నవ్వుతూ, మా నాయనే నీది ఎంత జాలిగుండ్రా బాబు అని ముసిముసి నవ్వులు నవ్వుతూ తన హృదయానికి అత్తుకునేది. వయసు పెరుగున కొద్దీ భయం దానంతటా అదే తగ్గిపోతుందిలే అంటూ నాన్న సర్ది చెప్పేవాడు. ఏమయ్యా సురేంద్ర, నా మనోరాలు తలుపు తీయడం లేదా అంటూ బోసినవ్వుతో పక్కింటి బామ్మ నవ్వులు పూయించేసరికి ఈ లోకానికి వచ్చాను. అదేం లేదు బామ్మ, సుమతి సంతకెళ్ళినట్టుంది. నా దగ్గర మరో కీ ఉంది. నేను బామ్మ నవ్వును ఆస్వాదిస్తూ తాళం తీయ ప్రయత్నిస్తూ క్రీగంట బామ్మ వంక చూశాను. ఆమె నవ్వు కొనసాగింపులో సుమతి ఇంట్లోనే ఉన్నట్లుగా గోచరించింది. ఆటోమేటిక్ డోర్ లాక్ సిస్టమ్ కలిగిన మా తలుపు తెరుచుకుంది. దాంతో సంత నుండి నా సుమతి ఇంకా రాలేదు అన్నది రూఢి అయింది. తలుపు వెనకాల గడియలేదంటే ఇంట్లో ఎవరూ లేనట్లేగా అని మనసులో అనుకుంటూ ఇంట్లోకి అడుగుపెట్టి షాక్ అయ్యాను. సుమతి సన్నని ఏడుపు రాగం బెడ్రూమ్ నుంచి వినిపిస్తోంది. ఆదరాబాదరాగా చేతిలోని బ్యాగ్ సోఫాలో విసిరేసి పరిగెత్తాను. సుమతి నన్ను చూడగానే అమాంతంగా వాటేసుకుని బిగ్గరగా ఏడవసాగింది. నా పంచప్రాణాలు పైనే ఎగిరిపోయాయి. గుండె ఆగిపోతుందన్నట్లుగా శ్వాస మందగించింది. అచేతనంగా అల్లాడిపోయాను. మా వివాహ బంధంలో ఇదే తొలి అనుభవం. నా మనసు సున్నితమని తెలిసి సుమతి నన్ను పసిబిడ్డలా చూసుకుంటుంది. అలాంటి సుమతి కళ్ళు ఈరోజు జడివానులా వర్షిస్తున్నాయి. ఇప్పుడొక చిన్న విరామం తీసుకుందామండి.
ఎందుకే నా మీద కోపం, ఏమిటి నీ పరితాపం? ఎందుకే నా మీద కోపం?
కోపమెందుకు తాపమెందుకు? చేసుకున్న పాపం ఇదంతా, చేసుకున్న పాపం.
పిల్లా పాప కలగాలంటే చల్లగా దైవం చూడాలి. పిల్లా పాప కలగాలంటే చల్లగా దైవం చూడాలి. కావాలంటే వస్తారా, వద్దంటే మానేస్తారా? ఎందుకే నా మీద కోపం? పూజా వ్రతము చేతామే, పుణ్యక్షేత్రాలు చూతామే.
నమస్కారం, నేను మీ కారుణ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పదకవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఎన్నో గొప్ప కీర్తనలను తెలుగువారికి అందించారు. ఈ కీర్తనలు ఆధ్యాత్మికత, తాత్వికత, భక్తి, శృంగారం, వైరాగ్యం మొదలైన భావనలు పొదిగిన అమూల్య రత్నాలు. అన్నమయ్య కీర్తనలకు శ్రీ తాడేపల్లి పతంజలి గారు అందించిన వివరణలను అన్నమయ్య అన్నమాట అన్న కార్యక్రమంలో మీ భావరాజు పద్మిని స్వరంలో వినండి. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 to 4:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమం తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం. మా వివాహ బంధంలో ఇదే తొలి అనుభవం. నా మనసు సున్నితమని తెలిసి సుమతి నన్ను పసిబిడ్డలా చూసుకుంటుంది. అలాంటి సుమతి కళ్ళు ఈరోజు జడివానలా వర్షిస్తున్నాయి. నా కన్నీటి కళ్ళు ఆమె కళ్ళను స్పష్టంగా చూడలేకపోతున్నాయి. నా హృదయం విలవిలలాడుతోంది. ఆమెను ఓదార్చాల్సింది నేను. నోటమాట రాక నిశ్చేష్టుడనయ్యాను. కాసేపటికి ఆమె ఎదలోని వ్యధ కాస్త ఉపశమించినట్లుగా గమనించి, సుమతి ఏమైంది? బుజ్జగిస్తూ అడిగాను. మరో నిమిషం మా ఇద్దరి మధ్యలో మౌనం ఆవహించింది. ఆమె మనోవ్యధ నాకు తెలుసు. ఇరుగు పొరుగు, చుట్టాలు పక్కాల సూలాల్లాంటి సూటిపోటీ మాటలు తెలుసు. అయినా సుమతి లెక్క చేసేది కాదు. వయసేం మించిపోయింది గనుక అని గుండె దిటవు చేసుకునేది. ఆమె కంటే ఎక్కువ బాధపడేది నేనే. కానీ అది బయటికి పొక్కనివ్వకుండా జాగ్రత్త పడుతూ ఉంటాను. నా జాలిగుండె పెద్దల నిద్రించిన కులాంతర వివాహానికి దారితీసింది. దాదాపు 10 వసంతాలు గడిచాయి. ఆ భగవంతునికి మా మీద జాలి కలుగలేదు. మాకు సంతానయోగం ప్రసాదించలేదు. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలంటారు. నేను చేసుకున్న పుణ్యఫలం మీలాంటి ఉత్తముడు నాకు భర్తగా లభించారు. కానీ పూర్వజన్మలో ఏ దానాలు చేయని పిసినారి పిశాచినై ఉంటాను కాబోలు. నాకు బిడ్డలు కలగడం లేదు అని సుమతి అప్పుడప్పుడు వాపోతుందే తప్ప ఇంతగా ఎప్పుడూ కుమిలిపోలేదు. ఆమె బాధను చూడలేక సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేశాం. దయాదాక్షిణ్యాలు చూపకుండా పరీక్షలు పరీక్షలని మా సొమ్ము ఒలుచుకున్నారే తప్ప నిరాశ నిండిన మా మనసులకు భరోసా కలిగించలేకపోయారు. మా ఇరువురి పరీక్షల ఫలితాలన్నీ సవ్యంగానే ఉన్నాయి. కానీ ఫలితం శూన్యం. చివరికి టెస్ట్ ట్యూబ్ బేబీ గురించి వివరించారు. అది 100% ఫలిస్తుందనే గ్యారంటీ లేదన్నారు. గత రాత్రి దాని గురించి చర్చించుకున్నాం. ఇద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. ఇంతలో సుమతి ఇలా రోదించడం, సురేంద్ర అంటూ బావురు మంది సుమతి. ఏమైందిరా అంటూ నా కన్నీటి పొరకు తెరకప్పి ఆప్యాయంగా సుమతిని హత్తుకున్నాను. సుమతి జవాబివ్వలేదు. ఆమె నోటమాటని ఆవేదన అడ్డుకుంటోందని అర్థమవుతోంది. నెమ్మదిగా ఓదారుస్తూ మరోమారు అడిగాను. కాస్త నెమ్మదించిన ఆమె మనసు మాట్లాడసాగింది. సురేంద్ర, ఈరోజు లలిత ఫోన్ చేసింది అని ఆగిపోయింది. చెప్పలేకపోతోంది. లలిత అంటే నా ఒక్కగానొక్క చెల్లెలు. అమీర్పేటలో ఉంటుంది. మా వివాహం వల్ల మా తల్లిదండ్రులు దూరమయ్యారు. చెల్లెలి పెళ్ళికి కూడా మమ్మల్ని పిలవలేదు. సరేలే, కాలమే కలుపుతుంది అనుకుని ఎదురుచూస్తున్నాం. కానీ ఫైనాన్స్ కంపెనీ కలిగిన మా బావగారితో చెల్లెలి పెళ్ళి మా మధ్య అగాధాన్ని మరింత పెంచింది. లలిత ఆస్తులు అంతస్తులు మా రక్త సంబంధానికి సంకెళ్ళు వేస్తోంది. బాధలన్నీ గుండెల్లో మోస్తూ నేను కాస్త ఎడంగానే ఉంటున్నాను. అలాంటిది ఫోన్ ఎందుకు చేసిందా అని ఆలోచిస్తున్నాను. ఈరోజు మా బాబు మొదటి పుట్టినరోజు. నీకు అందరి పుట్టినరోజులు బాగానే జ్ఞాపకముంటాయి. నువ్వు పిలవని పేరంటానికి వచ్చినా రాగలవు. నువ్వు ఇదివరకు నా బిడ్డ బారసాలకు వచ్చి దీవించి నా కూతుర్ని పొట్టన పెట్టుకున్నావు. అందుకే ఫోన్ చేసి మరీ చెబుతున్నా. నువ్వు రావద్దు అంది లలిత. ఇంకా ఏదో చెప్పబోతున్నా ఉబికి వస్తున్న దుఃఖం సుమతి మాటకు అడ్డుపడింది. అవును, నిజమే. నా సుమతి అంతా నావాళ్లే అనుకుంటుంది. మనసులో ఎలాంటి పరిపచ్చాలు లేకుండా సర్దుకుపోతుంది. తనను కాదనుకున్నారని మనసులో కాఠిన్యం పెంచుకోదు. కలివిడి ఆమె గుణం. గలగలా సెలయేర్లా నిష్కల్మషంగా మాట్లాడే లక్షణం. నీలాంటి గొడ్రాలు వచ్చి నా కొడుకుని ఆశీర్వదిస్తే ఆయుక్షీణం, నువ్వు రావద్దు అని నా ముఖం మీద ఉమ్మేసినట్లుగా చెప్పింది లలిత అంటూ సుమతి గట్టిగా మరోమారు ఏడ్చేసింది. నాకు విషయం పూర్తిగా అర్థమైంది. నేను సుమతిని మరింత లాలిచ్యంగా హత్తుకున్నాను. సుమతి అంటే మంచి మనసు గలది అంటూ ప్రేమగా నుదుటిపై ముద్ద పెట్టుకున్నాను. ఇలాంటి మాటలు పట్టించుకోవద్దు. నాకు ధైర్యం చెప్పేదానివి ఇలా బేలగా మారిపోతే ఎలారా? అందుకే మనం రాత్రి సరైన నిర్ణయం తీసుకున్నాం. దాంతో మన సమస్యలన్నీ తీరిపోతాయి. మన జీవితాలు సుఖమయంగా మారిపోతాయి. నేను ఫోన్ చేసి కనుక్కున్నాను. రేపు ఆదివారం రమ్మన్నారు. వెళ్దాం. ఇక ఏమి ఆలోచించుకు, మనసు పాడు చేసుకోబాకు అన్నట్టు చెప్పడం మర్చిపోయా అంటూ బుర్రగా ఒక్కోసాగాను. ఏమిటన్నట్లుగా నా వంక కళ్ళెత్తి చూసింది సుమతి. ఆమె కళ్ళు కన్నీటి కడవలు. నేను మాట మార్చాను. సుమతిని నవ్వించడానికి యత్నించాను. మీ సుమతిగారు అభిషేకం సీరియల్ చూడటం లేదేమని టీవీ వాళ్ళు నాకు ఇంతకుముందే ఫోన్ చేశారు అన్నాను. సుమతి చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు గదిలో 1000 దీపాల కాంతిని ప్రస్ఫుటిస్తూ నా ఎదలోనూ రవ్వంత దూరింది. ఆ ఉత్తేజంలో హాల్లోకెళ్ళి లలితకు ఫోన్ చేశాను. పరిహసించకు చెల్లెలా, మీ ఆయన పేదల రక్తంతో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. ఎవరికీ తెలియంది కాదు. కానీ ఒక్కటి గుర్తుంచుకో లలిత, పెద్దలు చేసే పాపాలు పిల్లలకు శాపాలవుతాయి అని టక్కన ఫోన్ పెట్టేశాను. మర్నాడు ఆదివారం సుమతి నేను హీరో హోండాపై శంకరపల్లి బయలుదేరాం. దారిలోనే ఉంది కరుణశ్రీ అనాథాశ్రయం. ఆశ్రమ నిర్వాహకురాలు శాంతమ్మ. మేము వస్తామని తెలిసి అన్ని ఏర్పాట్లు చేసి ఉంచిందనుకుంటాను. మమ్మల్ని చూడగానే ప్రధాన గేటు వద్ద కాపలాదారుడు ఏమీ అడగకుండానే సవినయంగా గేటు తెరిచాడు. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఆశ్రమం ప్రహరీ చుట్టూ రకరకాల చెట్లు, దారి వెంట పూల మొక్కలు, శోభాయమానంగా ఉంది. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో వృద్ధాప్యమైన ఆ ఛాయలు కనపడని శాంతమ్మ మమ్మల్ని సవినయంగా ఆహ్వానిస్తూ ఆశ్రమం అంతా తిప్పి చూపించింది. వంటగది, పిల్లల పడక గదులు చూసి ఆశ్చర్యపోయాను. చాలా శుభ్రంగా ఉన్నాయి. ఆశ్రమ స్థితిగతులను అడిగి తెలుసుకున్నాను. నేను చేయబోయే ఆర్థిక సహాయాన్ని చెబుతూ మా కోరికను మరోమారు విన్నవించుకున్నాను. మా నిర్ణయాన్ని శ్లాఘిస్తూ ఆఫీసులోకి దారితీసింది శాంతమ్మ. ఆమెను అనుసరించాం. నా మనసులోని ఉద్వేగం సుమతి మనోభావాలను గణించసాగింది. ఆమె ముఖంలో ఆనందం వెల్లివిరుస్తోందని నిబ్బరపడింది. ఆఫీసులో అడుగుపెట్టగానే నిలువుటెత్తు మిలిటరీ ఆఫీసర్ ఫోటో దర్శనమిచ్చింది. శాంతమ్మ కూర్చున్న కుర్చీ వెనకాల గోడకు పుష్పమాలాంకృతమై ఉంది. నేను శాంతమ్మకెదురుగా కుర్చీలో కూర్చుంటూ తదేకంగా ఫోటోను చూడసాగాను. ఆ ఫోటో మా వారిది అంటూ విషయం వివరించసాగింది శాంతమ్మ. సుమతి నా పక్కనే కూర్చుని ఆసక్తిగా వింటోంది. మా వారి పేరు ఖడ్గపతి, నాకు వరుసకు మేనబావ. ఇద్దరం చాలా చనువుగా ఉండేవాళ్లం. అతడి అభ్యుదయ భావాలతో తరచూ వాళ్ళింట్లో గొడవలయ్యేవి. ఒకరోజు చెప్పా చేయకుండా వెళ్ళి సైన్యంలో చేరాడు. ఒక్కగానొక్క కొడుకు వారికి దూరమయ్యేసరికి అత్తమ్మ మామయ్య చాలా బాధపడ్డారు. పెళ్లి చేస్తే మనుమలు మనుమరాళ్లతో ఇల్లు కళకళలాడుతుందని బావ సెలవుల్లో రాగానే నన్ను కట్టబెట్టారు. కానీ వారి కలలు ఫలించలేదు, మాకు సంతానం కలగలేదు. నన్ను వదిలించుకుని మరో పెళ్లి చేయాలనే వారి పథకాలను బావ వమ్ము చేసేవాడు. ఆ సమయంలో మా ఊళ్ళో ఒక ఘోరం జరిగింది. అప్పుల బాధ తాళలేక ఒక కుటుంబం యావత్తూ ఆత్మహత్యకు పాల్పడింది. అదృష్టవశాత్తు ఆ కుటుంబంలోని ఒక పసిగుడ్డు బతికి బట్టగట్టినా అనాథ అయ్యింది. వారి బంధువులెవ్వరూ పాపను చేరదీయడానికి ముందుకు రాలేదు. అప్పుడు మా బావ ఆ పాపను చేరదీసి అరుణశ్రీ అని పేరు పెట్టాడు. దాంతో ఇంట్లో గొడవలు తారాస్థాయికి చేరాయి. అరుణశ్రీని తీసుకుని మేం బయటకొచ్చాం. వేరే కాపురం పెట్టాం. బావ తరచూ అనేవాడు అనాథ పిల్లల కోసం ఒక ఆశ్రమం నెలకొల్పాలని. విధి వక్రించింది. బావ కార్గిల్ యుద్ధంలో శాంతమ్మ కడకొంగు నోటికడ్డం పెట్టుకుని కన్నీరు మున్నీరు అయ్యింది. సుమతి పరిస్థితి నా పరిస్థితి అంతే. మా మధ్య కాసేపు మౌనం. శాంతమ్మ మళ్ళీ చెప్పసాగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందామండి.
హలో హలో ఓ అమ్మాయి, పాత రోజులు మారాయి. ఆడపిల్ల అలిగినతో వేడుకొనడు అబ్బాయి.
పోహొప్పడాయి సాలోయి, కోతలెందుకు పోవోయి. ఆది నుంచి లోకంలో ఆడవాళ్ళు
తెలియకని నింద వేసే పొరపాటు నిజానిజాలు తెలియకని నింద వేసే పొరపాటు నాటికి నేటికి మీకు అలవాటే హలో హలో అమ్మాయి అవును మీదే పైతే మానదు రాజీకి లడాయి చేసే స్త్రీ జాతి రాక మానదు రాజీకి హలో అమ్మాయి పాత రోజులు మారాయి ఆడపిల్ల అలిగినతో వేడుకొనడు అబ్బాయి హలో హలో అమ్మాయి అందుకొను మా నా గుడ్ బై
Namaste. This is Bhuvika. Now you are listening to my media, The Voice of India.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామమోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 to 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో us on twitter.com/mindmedia. Subscribe to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం. శాంతమ్మ మళ్ళీ చెప్పసాగింది, పాప నష్టజాతకురాలు, అప్పుడు తల్లిదండ్రులను, ఇప్పుడు బావను పొట్టన పెట్టుకుందని ఊరంతా ఆడిపోసుకున్నారు. కానీ నేను ధైర్యం చెడలేదు. బావ ఆశయాన్ని ఎలాగైనా నెరవేర్చాలని ఆఫీసుల చుట్టూ తిరిగాను. ప్రభుత్వం బావ పేర ఈ స్థలం కేటాయించింది. బావకు జంజ్యాల పాపయ్య శాస్త్రి గారి పద్యాలంటే చాలా ఇష్టం అని తెలిసి ఆశ్రమానికి కరుణశ్రీ అనాథాశ్రయం అని పేరు పెట్టాను. నా హృదయం చెరువయింది. లేచి శాంతమ్మ పాదాలను స్పృశించాం. ఇంతలో ఆశ్రమ సహాయకురాలు టీ తీసుకువచ్చి సర్వ్ చేసింది. టీ సేవిస్తూ శాంతమ్మ దత్తత ఫైల్ ముందు పెట్టింది. అందులో న్యాయ సంబంధమైన దస్తావేజులు ఉన్నాయి. పేరు, తదితర వ్రాయాల్సిన వివరాల కోసం ఖాళీలున్నాయి. ఒకసారి అలా ఫైల్ తిరగేశాను. టీలు తాగటం పూర్తి కాగానే ఆశ్రమ హాల్లో నుండి ఆయా సంకేతాలు అందాయి. అంతా కలిసి హాల్లో అడుగుపెట్టాం. పూదోటలో అడుగుపెట్టిన అనుభూతి కలిగింది. రంగురంగుల పువ్వుల్లా, సీతాకోక చిలుకల్లా పిల్లలంతా ఆటల్లో మునిగి ఉన్నారు. కన్నుల పండువగా ఉంది. అంతా 5 ఏండ్ల ప్రాయంలోపువారే. అందులో ఎక్కువ మంది అమ్మాయిలే. పిల్లలంతా మా రాకతో లిప్తకాలం కళ్ళు బండి చక్రాల్లా తిప్పి చూసి నిలబడ్డారు. మాకిది మామూలే అన్నట్లుగా ఒకరినొకరు చూసుకుంటున్నారు. వారి చూపులు ఈ తడవ ఎవరు వెళ్ళిపోతారో అన్నట్లుగా ఉన్నాయి. సుమతి పిల్లల్లో కలిసిపోయింది. ఒక్కొక్కరి పేర్లు అడిగి తెలుసుకుంటోంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మెలకలు తిరుగుతూ వారి పేర్లు చెబుతున్న దృశ్యం చూస్తూ తన్మయత్వం చెందాల్సిందే కాని చెప్పనలవి కాదు. హాల్లో చివర్న ఉన్న కిటికీలో ఊచలు పట్టుకుని కూర్చుని ఉన్న అమ్మాయి మీద నా దృష్టి పడింది. నా పేరు మీకు అనవసరం అన్నట్లుగా ఆ పాప దీర్ఘంగా కిటికీలో నుండి బయటికి చూస్తోంది. చంద్రబింబంలో నీటి ఆనవాలున్నట్లుగా ఒక కంటిగుండా, సన్నని కన్నీటి దార. నేను తదేకంగా ఆ అమ్మాయిని చూడడం శాంతమ్మ గమనించింది. సురేంద్ర గారు, ఆ అమ్మాయి పేరు సృజన. ఆమెను ఎవ్వరూ దత్తతకు తీసుకోరండి, అందుకే అలా దూరంగా ఉంచాం అంది. అందుకే ఎవరు వచ్చినా నన్ను తీసుకెళ్లరు అని కన్నీరు పెట్టుకుంటుంది. నేనేం చేస్తాను చెప్పండి, దాని కర్మ. నా మనసు కలుక్కుమంది. సృజన దత్తతకు విముఖత, దాని కర్మ అనే పదం నాలో పట్టుదలను పెంచింది. శాంతమ్మగారు, మాకు సృజన కావాలి అన్నాను. నా నిర్ణయం విని సుమతి ఎవరా అన్నట్లుగా నాకు కళ్ళతో సైగ చేసింది. నేను నా కళ్ళతోనే సూచించాను. సుమతి కిటికీ వైపు పరుగులాంటి నడకతో వెళ్తోంది. సుమతిగారు, వెళ్ళకండి. తీరా మీరు నిరాకరిస్తే సృజన రోజంతా ఏడుస్తుంది, అన్నం కూడా ముట్టదు అంటూ శాంతమ్మ అడ్డుకోబోయింది. నేను వారించాను. శాంతమ్మ, సృజన బంగారు బొమ్మ, నాకు బాగా నచ్చింది అంది సుమతి సృజనను పరీక్షగా చూస్తూ. అసలు విషయం తెలిస్తే మీరలా అనరు. ఏంటా విషయం అని అడిగిన నా మాటలో ఏది ఏమైనా నేను సృజనను వదులుకోను అనే దృఢనిశ్చయం ద్రోవపడింది. సుమతి ప్రయత్నిస్తుంటే సృజన నిలబడలేకపోతోంది. నేను ఆశ్చర్యంగా గమనించసాగాను. సృజన దివ్యాంగురాలు, నిలబడలేదు అంది శాంతమ్మ. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. 7 ఏళ్ల పాపను ఎవరో ఆశ్రమ ప్రాంగణంలో వదిలేసి వెళ్లారు. బహుశా పోలియో సోకి నడవలేకపోవడం, పైగా అమ్మాయి అని కాబోలు. నివ్వెరపోయిన సుమతి తన ప్రయత్నం మాత్రం వదలలేదు. తన చేతులను సృజన కాళ్లకు ఆసరా ఇచ్చి లిప్తకాలం నిలబెట్టగలిగింది. శాంతమ్మకు నాకు నమ్మశక్యంగా లేదు. సృజన కన్నీటిని చూసి నేను తట్టుకోలేకపోయానని గమనించిన సుమతి నా నిర్ణయాన్ని బలపరిచింది. కానీ టీవీలో వస్తున్న పాట నన్ను కాస్త ఆలోచనలో పడదోసింది. అది అలనాటి వెలుగు నీడలు సినిమాలోని పాత పాట, స్వర్గీయ రేలంగి గారి అభినయం. పిల్లలంతా తమ చిట్టి చేతులను పైకి లేపి అరచేతులను విసురుతూ గోవిందా గోవిందా అంటూ కోరస్ పాడుతున్నారు. శాంతమ్మ మా ముఖారవిందాలను చదువుతోంది. నేను తదేకంగా సుమతిని చూడసాగాను. నా చూపులోని అంతరార్థం అర్థం చేసుకున్న సుమతి సృజనను తన గుండెలపై ఎత్తుకుని ఆఫీసుకు పరుగుతీసింది. సృజన మోములో చిరునవ్వులు విరబూస్తున్నాయి. శాంతమ్మ నేను అయోమయంగా సుమతి వెనకాలే వెళ్ళాం. బల్లపై ఉన్న కలం కాగితం తీసుకొని చకచకా నాలుగు ముక్కలు రాసి మడిచి ఆఫీస్ ఈశాన్య మూలలో ఉన్న శివ పార్వతీ దేవుడి పటం ముందుంచింది. నాకేమీ అర్థం కావడం లేదు. శాంతమ్మ సైతం నిశ్చేష్టురాలై చూస్తోంది. దేవునిపై ప్రమాణం చేసి చెబుతున్నాను, ఇందులో రాసిన విధంగా నడుచుకోగలను, సృజనను ప్రాణప్రదంగా సాకగలను అంటూ సృజనను భుజంపై నుండి కౌగిట్లోకి తీసుకుని ముద్దుల వర్షం కురిపించసాగింది సుమతి. నాకు అమితానందం కలిగింది. శాంతమ్మను దస్తావేజుల్లో ఖాళీలు పూర్తి చేయమన్నట్లుగా వినమ్రంగా చూశాను. శాంతమ్మ లేచి దేవుడి పటం ముందుంచిన మడతకాయితం విప్పి చదివింది. రెండు చేతులా సుమతికి నమస్కరించింది. మీరు పెద్దవారు, ఆశీర్వదించండి అంటూ సుమతి శాంతమ్మ పాదాలను తాకింది. శాంతమ్మ చేతిలోని కాగితం తీసుకుని చదివి నిర్ఘాంతపోయాను. సుమతి వినయంగా చూసింది. పెదాలు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. నా అశ్రునయనాలు సుమతికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి. ఆ రోజు కరుణశ్రీ అనాథాశ్రయం వార్షికోత్సవం. స్థాపించి 16 సంవత్సరాలు. సభ ఏర్పాటు చేసింది శాంతమ్మ. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారు 10వ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేయబోవడం సభ ప్రత్యేకతను సంతరించుకుంది. సభ పత్రికా విలేకరులతో, పురప్రముఖులతో, పోలీస్ బలగాలతో కిక్కిరిసిపోయింది. లోలోన నా సంబరం అంబరాన్ని తాగుతోంది. మా సృజనకు 16 సంవత్సరాలు నిండాయి. 10వ తరగతి ఫలితాల్లో సృజన పాఠవం ప్రకటితం కానుంది. నా హృదయం ఉద్వేగభరితమై కాలు చేయి ఆడటం మానేశాయి. సుమతి తన ఎడంచేత్తో నా నడుము తడిమేసరికి తలతిప్పి చూశాను. సుమతి ముందు వరుసలో కూర్చున్న నా చెల్లెలు లలితను చూడమన్నట్లుగా తలకదిపింది. చాలా కాలానికి నా చెల్లెలు కనపడింది. పక్కనే నా బావగారు అల్లుడు కనపడలేదు. పిల్లాడు కదా, ఇలాంటి సమావేశాలు నచ్చవు అనుకున్నాను. సభలో చప్పట్లు మోగేసరికి వేదిక వైపు నా దృష్టి మళ్ళింది. శాంతమ్మ అధ్యక్ష స్థానంలో కూర్చొని సభ నిర్వహిస్తోంది. ముందుగా అనాథాశ్రమం గురించి పెద్దలు ప్రశంసిస్తూ మాట్లాడారు. ఆ తరువాత అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్న 10వ తరగతి ఫలితాల ప్రకటన. రాష్ట్ర ఫలితాలు విడుదల చేసిన అనంతరం రంగారెడ్డి జిల్లాలో సృజన ప్రథమ ర్యాంకు సాధించిందని, వేదికపైకి రావాలని ప్రకటించడంతో చప్పట్లు మారుమ్రోగాయి. హర్షధ్వనుల మధ్య సృజన అచ్చంగా తెలుగింటి అమ్మాయిలా వేదికనెక్కింది. కాళ్లకు కాలిపర్స్ కట్టుకున్న విషయం ఎవ్వరూ పసిగట్టలేరు. సృజన ఎవరి సహకారం లేకుండా స్వతహాగా నడిచి రావటం శాంతమ్మ విస్తుపోయింది. ఒక్క నిమిషం అంటూ శాంతమ్మ మైకులో అనేసరికి సభ నిశ్శబ్దమయ్యింది. సృజనను దగ్గరికి పిలుచుకుని మా వివరాలు అడిగినట్లుంది. తేజోమయమైన ముఖంతో తిరిగి మైకు ముందుకు చకచకా వచ్చి మాట్లాడసాగింది. సృజన మా అనాథాశ్రమ అమ్మాయి అని చెప్పడానికి నాకెంతో గర్వంగా ఉంది. సభలో మరోమారు కరతాళ ధ్వనులు విరిశాయి. నేనెంతగా వారించినా సంతానం లేని సుమతి, సురేంద్ర దంపతులు వారి అమృత హస్తాలతో సృజనను దత్తత తీసుకున్నారు. అప్పుడు సృజన కాళ్లకు పోలియో మహమ్మారి సోకి నిలబడలేని పరిస్థితి. ఇప్పుడు మన జిల్లాలో ప్రథమురాలుగా నిలిచింది అనగానే సభలో చప్పట్లు విన్నంటాయి. సృజన నడవలేని నిస్సహాయ స్థితిలో ఆమెను వదిలించుకున్నారు ఆమె తల్లిదండ్రులు. మా ఆశ్రమ గుమ్మంలో నిర్జీవంగా పడిపోయిన సృజనను చేరదీశాను. నేను పెద్దగా చేసిందేమీ లేదు, కానీ సుమతికి సంతానం కలిగితే సృజన నిరాదరణకు గురవుతుందేమోనని భయపడ్డాను. అయితే సుమతి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుంటానని ఆ రోజు దేవుని ముందు ప్రమాణపత్రం సమర్పించింది. అన్నట్లుగానే ఆపరేషన్ చేయించుకుంది. సభ యావత్తు ఆశ్చర్యపోయింది. సృజన ఈరోజు ఇలా నడుస్తుందంటే సుమతి, సురేంద్ర గారు ఎంతగా కఠోర పరిశ్రమ చేశారో ఊహకందనిది. వారిని వేదికపైకి రావాల్సిందిగా వేడుకుంటున్నా. వారికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అంటూ శాంతమ్మ రెండు చేతులతో నమస్కరించింది. సుమతి, నేను సభకు నమస్కరిస్తూ వేదికను అనుసరిస్తుంటే వేదికపై కూర్చున్న పెద్దలు సైతం లేచి నిలబడి మాకు స్వాగతం పలికారు. నా జీవితంలో నేను ఊహించని గౌరవం అది. మా కళ్ళు కన్నీటి చలమలయ్యాయి. సుమతి సభలో సృజనను నడిపించటానికి మేము పడిన కష్టాలన్నీ వివరించింది. సభ అభినందన వర్షం కురిపించింది. ఆనాటి సభ దిగ్విజయంగా ముగిసింది. సుమతి తన స్నేహితురాండ్లతో, నా స్నేహితులతో నేను ఆలింగనల పర్వం కొనసాగుతోంది. మరోపక్క సృజన ఫ్రెండ్స్తో మమేకమయ్యుంది. ఇంతలో లలిత రావడం, సృజనను తన హృదయానికి హత్తుకుని కన్నీరు పెట్టుకోవడం చూసి సుమతి నేను కొయ్యబారిపోయాం. సృజన బెత్తరపోయి సుమతిని చూస్తోంది. వదినా, నన్ను క్షమించు. ఆనాడు ఫోన్లో నీ మనసు గాయపరిచాను. నా కొడుకును ఆశీర్వదిస్తే ఆయుక్షీణం అని అనరాని మాటలన్నాను. కానీ వానికి నీ ఆశీర్వాద బలం లేకపోవడమేమో వదిన, వాడు అర్ధాయుష్కుడయ్యాడు అంటూ నిలువెల్లా వణికిపోయింది. 6 నెలల క్రితం 2-వీలర్ రేస్లో రింగు రోడ్డు మీద అసువులు బాశాడు అంటూ సుమతి భుజం మీద అచేతనంగా వాలిపోయింది లలిత. నా గుండె జల్లుమంది. ఇంత జరిగినా మనిషిలో మార్పు రాలేదు. నాకు ఇసుమంతైనా తెలుపులేదు. నా మీద ఎందుకంత కక్ష? ఆనాడు నేనన్న వాక్కు నిజమైందా అని బాధపడసాగాను. లలిత నా వంక చూడకున్నా నేనే కలుగు చేసుకుని, లలిత, ఆ దేవుడు నిర్దయుడమ్మా అని ఓదార్పు వచనాలు పలికాను. లలిత మౌనంగా కన్నీళ్ల పర్యంతం అయ్యింది. సృజనను మరోమారు హత్తుకొని విడువలేక విడువలేక వెనుతిరిగి దీనంగా చూస్తూ చూస్తూ వెళ్తోంది. ఆ లలిత ఆవేదనను అణిచిపెట్టుకోలేకపోతోంది. లలిత ఎందుకింత మదన పడుతోందో నాకు అర్థం కాలేదు. సృజన లలిత కూతురు అంది సుమతి మెల్లిగా. నేను దిగ్భ్రాంతి చెందాను. అవును సురేంద్ర, ఆడదాని ఆవేదన సాటి ఆడదానికే అర్థమవుతుంది. అది కన్నతల్లి ఆవేదన. సృజనకు ఎడమ గడ్డం కింద రూపాయి బిళ్ళంత పుట్టుమచ్చ ఉంది తెలుసుగా. అలా ఉంటే చాలా అదృష్టవంతురాలు అవుతుందట. ఆ రోజు బారసాల్లో అంతా పొగిడారు. కానీ కొన్నాళ్లకే పాప విషజ్వరంతో పోయిందన్నారు. అది నా దీవెన ఫలితమేనని లలిత నిందమోపటం, నేనెంతగా బాధపడ్డానో నీకు తెలియంది కాదు. ఆశ్రమంలో సృజన ముఖ కవళికలు పుట్టుమచ్చ చూడగానే అనుమానం వేసింది. ఇప్పుడది ద్రోవపడింది అంది సుమతి. చెన్నూరి సుదర్శన్ గారు రాసిన పరిహసించకు చెల్లెలా అనే ఈ కథ చాలా బాగుంది కదండి. మరికొన్ని మంచి కథలతో వచ్చే వారం కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే అన్నపూర్ణ గారి కథా కదంబం కార్యక్రమం జూలై 25, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ది వ్యూస్, కామెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇన్ ది ఫాలోయింగ్ ప్రోగ్రామ్, ఈదర్ ఎక్స్‌ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్, ఆర్ దోస్ ఆఫ్ ది హోస్ట్స్ అండ్ నాట్ నెసెసరీలీ ది బిలీఫ్స్ ఆఫ్ మై ఇండ్ మీడియా. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.